కిరణములు కిరణాలు అని అడుగు అర్థం. సూర్యుడు యొక్క కిరణాలు తగ్గించాడు, పాదాలు తగ్గించాడు, అన్నీ తగ్గించి వేడంతా బాగా తగ్గించేశాడు. చివరికి సూర్యుడికి ఎన్ని కిరణాలు మిగిల్చాడు? సహస్ర కిరణాలు, 1000 కిరణాలు మిగిల్చాడు. 1000 ఉంటేనే మనం ఇలా అయిపోతున్నాం. అందులో వేనరు వచ్చిందంటే మనకి ఏలూరులో మధ్యాహ్నం పూట అబ్బో ఆ 1000 కిరణాలే చాలు, ఒళ్ళంతా మండిపోయి ఏసీలోకి ఎప్పుడు పోదామా అనుకుంటూ పరిగెత్తుకుపోతూ ఉంటాం. అంతటి భయంకరమైన శక్తి పూర్వం ఉండేది. అది ఉంటే ఇలా 1000 కిరణాల నుంచి 1000 కిరణాల్లోకి తగ్గించేది. దాన్ని బట్టి ఆలోచించండి. ఆపై ఇప్పుడు ఇక్కడ గొప్ప విశేషం చెప్పారు. ఎంతో పూర్వం ఈ పురాణాల్లో కొద్ది కొద్దిగా ఈ కథలు వచ్చాయి మీకు, మార్కండేయ పురాణాదుల్లో. కానీ ఇక్కడ రహస్యం చెప్పారు. సూర్యుడికి గుడి కట్టిస్తే ఏం నియమమో చెప్పారు. శశాకాథ సందృష్టుం యదారూపం రవే పునః అర్చాస్వాపి తతఃపాదౌ నకశ్చిత్కారయద్రవేహే యక్కరోతి సపాపిష్ఠగతి మాప్నోతి నిందితాం కుష్ఠరోగమవాప్నోతి లోకేస్మిన్ దుఃఖ సంయుతః తస్మాన్న ధర్మకామార్థి చిత్రేష్వాయతనేషు చ నకశ్చిత్కారయేత్వాదౌ దేవదేవస్య ధీమతః. ఈరోజు ఈ ఘట్టం వినకపోతే ఇన్నాళ్ళు విన్న పురాణం వేస్ట్ నిజంగా. ఈ 4 రోజులు వినకపోయినా ఇవాళ వినేవాడు అదృష్టవంతుడు. ఎవరికో పుణ్యాత్ములకి ఇలాంటి రోజు వినే యోగం వస్తుందని చెప్పాడు ఇక్కడ ఈ మాటలో, ఈ శ్లోకంలో. ఎందుకనంటే 1000 కిరణాలకు తగ్గించినా త్వష్ట ప్రజాపతి సూర్యుడు యొక్క రూపం చూడలేకపోయాడు. ఆ రోజు సూర్యుడు ఒక మాట ఏర్పాటు చేశాట. ఏమని? ఎవరైనా నా గుడి కట్టించినా, నా బొమ్మ గీసినా, నా ప్రతిమ పెట్టినా కాళ్ళు ఉన్న రూపం చిత్రించకూడదు. నా కాళ్ళు తీసేశాడు కాబట్టి మా మామగారు. ఏమని? అర్చాసపి తతఃపాదవు నకశ్చిత్ కారయే ద్రవే. సూర్యుడు యొక్క బొమ్మ ఎప్పుడు గీసినా కాళ్ళు ఉన్న బొమ్మ గీయకూడదట. గుర్రాలతో కూర్చున్న రథంలో ఆయన కాళ్ళు కనపడతోంటి చాలామంది. అందుకే గుడి కట్టించినప్పుడు కూడా సూర్యుడు గుడి కడితే మాత్రం, అలాగే నవగ్రహాల్లో కూడా సూర్యుడి కాళ్ళు కనపడకూడదు. ఒకవేళ కనబడితే ఏమిటి? యహ్ కరోతి, ఎవడైనా అలాగ కాళ్ళు ఉన్న సూర్య విగ్రహం కడితే స పాపిష్ఠగతి మాప్నోతి, భయంకర పాపలోకాలు పొందుతాడు. ఆ పాపిష్ఠుడు నిందితమైన గతిని పొందుతాడు. కుష్ఠరోగమవాప్నోతి, ఒళ్ళంతా కుష్ఠరోగం కూడా వస్తుంది. సూర్యుడికి కాళ్ళున్న బొమ్మ గీసిన, సూర్యుడికి కాళ్ళున్న విగ్రహం తయారు చేసి ప్రతిష్ఠ చేసిన వాడు ఏమవుతాడు? కుష్ఠరోగం పొందుతాడు. లోకేస్మిన్ దుఃఖ సంయుత, ఈ లోకంలో దుఃఖాలు పొందుతాడు. రాబోయే జన్మలు దరిద్ర జన్మలు పట్టుకుంటాయి. అందుకనే ఇంకొక శ్లోకంలో చెప్పాడు, 33 శ్లోకంలో, తస్మాత్ నా ధర్మకామార్థి చిత్రేషు ఆయతనేషు చ నకశ్చిత్ కారయేత్పాదవు దేవదేవస్య ధీమత. అందుకే ధర్మం, అర్థం, కామం, మోక్షం కోరేవారు బొమ్మలలో అంటే చిత్రవులు, చిత్రాలలో అంటే ఈ మా గోడ మీద వేసే బొమ్మలు, ఆకుల మీద వేసే బొమ్మలు, కాగితాల మీద వేసే బొమ్మలు, గొడ్డ మీద వేసే బొమ్మలు, ఈ బొమ్మలు ఎక్కడైనా సరే అందులో కాళ్ళు ఉండకూడదు సూర్యుడికి. తర్వాత ఆయతరేషుచ అంటే గుళ్ళు, గుళ్ళల్లో విగ్రహాలు చేస్తారుగా, ముఖ్యంగా నవగ్రహాలు చేసే చోట, అప్పుడు కూడా కాళ్ళు ఉన్నది చెక్కకూడదు. నియమం, ఇంకా సందేహం లేని నియమం. మీరు ఖచ్చితంగా ఈ 36 పేజీలో మత్స్యపురాణంలో 11 అధ్యాయంలో 31, 32, 33 శ్లోకాలు గుర్తుపెట్టుకోండి పెర్మనెంట్గా. ఎప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను, మత్స్యపురాణంలో విష్ణుమూర్తి మనువుకి చెప్పిన శ్లోకాలు, సౌనకాది మహర్షులకి సూతుడు చెప్పిన శ్లోకాలు ఏమిటిది? మత్స్యపురాణంలో 11 అధ్యాయంలో ఎన్నో శ్లోకం? 31, 32, 33 ఇందులో చెప్పాడు. ఎవడన్నా ఒకవేళ చేస్తే సర్వనాశనం అయిపోతాట. అది చాలా దోషమట. దేవదేవుడు మహాబుద్ధిశాలి అయిన సూర్యుడికి నకశ్చిత్ కారయేత్ పాదవు, ఎవ్వడు కూడా పాదములు నిర్మించరాదు. ఇప్పుడు మీకు అర్థమైందా నన్ను ఎందుకని అంబికాకృష్ణ గారు, అంబికాప్రసాద్ గారు వీళ్ళు మద్రాసు తీసుకెళ్లవలసి వచ్చిందో? మన వాళ్ళకి కూడా అంత గొప్ప ఆలోచన ఉంది. మీకు మన చెప్పే మొదటి రోజునే అంబికాదేవికి ఎక్కడా మన ప్రపంచంలో లేని రీతిలో అంబికా ఆలయం, కేవలం అంబికా అనే నామంతో మనకి సత్రంపాడులో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇప్పుడు కడుతున్నారు, చాలా భారీగా కడుతున్నారు, అద్భుతం. దాదాపు 7.5 అడుగుల విగ్రహం. ఆ విగ్రహం చేయించడం కోసం గొప్ప స్థపతిని పట్టుకున్నారు మద్రాసులో వీళ్ళు, గొప్ప స్థపతి. కనీసం 80,000 ఆలయాలు కట్టారని విన్నాను ఆయన ద్వారా. అన్ని విగ్రహాలు చెక్కించాడు ఆయన దగ్గర. కోటీశ్వరుడు. అమెరికాలో కూడా కొన్ని విగ్రహాలు మేము వెళ్ళేసరికి పార్సిల్ చేసి రెడీగా పెట్టారు. యావ ప్రపంచంలోనూ ఉన్నాయి ఆయన చిక్కించినటువంటి శిల్పాలు. అమెరికాలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు 60-70 పైన ఉన్నాయట ఒకే చోట. దాన్ని బట్టి ఆలోచించండి. అటువంటి శిల్పి దగ్గరికి వెళ్ళారు, స్థపతి దగ్గరికి. ఆయన, నేను అంబికాదేవి విగ్రహం చెక్కను, ఎందుకంటే మీరు ఇలాగే అమ్మవారి యొక్క పులి మీద ఉన్న విగ్రహం, 8 చేతులు ఆయుధాలతో ఉన్న విగ్రహం పట్టుకొచ్చారు. దుర్గాంబిక, లలితాంబిక ఇలాంటి అంబిక చూశాం, కానీ ఒట్టి అంబిక అనే పేరుతో గుడి లేదు. 8 చేతులున్న అమ్మవారిని నేను వినలేదు. ఇలాంటిది సింహవాహనం తప్ప పులివాహనం లేదు, నేను చెయ్యను అన్నారే. దాని గురించి మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడ పండితుల్ని సంప్రదించారు, అలాగే అందులో భాగంగా నన్ను పిలిచారు. వెళ్ళగానే ఓ రోజున ప్రసాద్ గారు ఉన్నారు, పిలిస్తే వెళ్ళా. ఖచ్చితంగా 8 చేతులు ఉన్నాయి, పులివాహనం పట్టుకులేదు, సింహవాహనం ఉన్నది. నేను ప్రమాణం చూపిస్తాను. ప్రమాణం చూపించకుండా నేను చెక్కనన్నట్టు విగ్రహం. ఆయన ఎందుకు చెక్కనన్నాడు? ప్రమాణం లేకుండా విగ్రహం చెక్కితే శాపం అవుతుంది అని. ఇదిగో ఇక్కడ చెప్పింది అదే. కొన్ని చెయ్యకూడదని చెబుతారు పురాణాల్లో. సూర్యుడికి పాదాలతో చెక్కితే కుష్ఠరోగం వస్తుందన్నారు. రేపొద్దున ఇలాగే 8 చేతులతో సింహవాహనంతో అంబిక అని ఒక బొమ్మ ఉందని మీరు చెక్కమంటే చెక్కితే అది శాపం అవుతుందేమో అన్నాడు ఆయన. అవతల వాడు ఎంత గొప్పవాడు, వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఆలోచించారో చూడండి. ప్రమాణం కావాలి. పురాణాలు వాటిల్లో శాస్త్రాల్లో చాలా గట్టి విషయాలు చెప్పారు. అప్పుడు నేను భాగవతంలో దశమస్కంధంలో ఉన్న ఆ శ్లోకాలు చూపించి అందులో వరుసగా అంబిక, నారాయణి, ఈశాన, శారద ఇలాంటి 14 నామములతో అమ్మవారిని గుళ్ళు గోపురాలు కట్టి ముఖ్యంగా కలియుగంలో పూజిస్తారని కృష్ణుడు చెప్పాడు. ఆ శ్లోకం చూపించాం. మరి 8 చేతులు అంటే అదృశ్యతానుజ విష్ణో సాయుధాష్టమహాభుజా. కంసుడు యశోదాదేవికి బిడ్డగా పుట్టిన ఈ చిన్నపిల్లని చంపడానికి ఇలా విసిరాడని చెప్పాం కదా మనం. కంసుడు ఏం చేశాడు? యశోదాదేవి బిడ్డని చంపేయడానికి విసిరాడు. ఆ వెంటనే ఆవిడ ఆకాశానికి ఎగిరి ప్రత్యక్షమైంది. అక్కడ ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమైన ఆవిడ ఎవరు? అదృశ్యత కనపడినది విష్ణోహ అనుజ, కృష్ణుడికి సోదరి. సాయుధ అష్టభుజ, సాయుధాష్ట మహాభుజ, ఇదే మాట. 8 చేతులతో ఆయుధములతో ప్రత్యక్షమయ్యింది. మళ్ళీ వెంటనే 2వ శ్లోకం చూపించాను. 8 చేతులతో అమ్మ ప్రత్యక్షమైంది. కాకపోతే వాహనం మాత్రం సింహం అని మాత్రం సుస్పష్టం, ఒక పులి వాహనం లేదు. ఇప్పుడు 8 చేతులతో ఉన్న అంబిక అనే పేరు, కేవలం అంబిక అనే పేరు, ఇంకేమీ లేదు. ముందు వెనకాతల దుర్గా కానీ లలిత కానీ ఏమీ లేకుండా ఉన్న పేరు ఉంది. 8 చేతులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, ఇంతకంటే ప్రమాణం ఏమిటి? ఈ శ్లోకాలు తీసుకుని మద్రాసు మేము కిందటి డిసెంబర్ 6 వెళ్ళాం. అప్పుడు కృష్ణ గారు, నేను అందరూ కూడా అప్పుడు వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే అక్కడ మద్రాసులో మీటింగ్కి వెళ్ళగానే ఆయనకు చూపించగానే ప్రమాణం, వ్యాసుడి కంటే ప్రమాణం ఏమిటన్నాడు. ఇప్పుడు ప్రపంచంలో ఇంక ఈ విషయంలో అంబికావారంతటి మహాయోగ జాతకులు ఇంకొకళ్ళు లేరు. ఏంటి, ఎరిగెరిగి ద్వాపర యుగంలో కృష్ణుడు కట్టాట అంబికాలయం. కృష్ణుడికి అంబికాదేవి, మీకు ఇప్పటికి కూడా భాగవతంలో దశమస్కంధంలో అది కూడా నేను ప్రమాణం చూపిస్తా. మళ్ళీ ఏ చూపించినా నేను ప్రమాణమే చూపిస్తా. ఆవిడ అధిదేవత. కృష్ణుడి తర్వాత మళ్ళీ అంబిక అనే పేరుతో కేవలం అంబిక అనే ఆలయం ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ లేదు. మీరు కావాలంటే చూసుకోండి లిస్టు. ఇంకో పేరు కలిసి ఉంటుంది కానీ. ఇప్పుడు మళ్ళీ ఏలూరు, అది కూడా మనం గర్వకారణం. మనం ఉన్న ఊళ్ళో జరుగుతుందంటే 100 రూపాయలు. ద్వాపర యుగం తర్వాత కలియుగానికి అది తగిలింది ఆ యోగం. ఈ సింహవాహన రోడని అష్టభుజాలు కలిగిన అమ్మవారిని మనం ఆనాడు మనం కూడా దర్శించుకుందాం. మనకి అప్పుడు చమత్కారంగా అన్నాను నేను అనమాట. ఆనాడు ద్వాపర యుగంలో యశోదా కృష్ణుడు, ఇప్పుడు అంబికా కృష్ణుడు. అంటే మీకు ఆ యోగం పట్టిందండి అన్నాను ఆనాడే. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే ప్రమాణము లేకుండా గొప్పవాళ్ళు ఏ పని చేయరండం కోసం ఇంత మాట చెబుతున్నాను. దానికి ఉదాహరణ ఈ కథే. ఇక్కడ ఏమని చెప్పాడు ఈ 3 శ్లోకాల్లో? సూర్యుడికి కాళ్ళు ఉండకూడదు. మరి ఇవేం తెలియకుండా అసలు పురాణాలు శాస్త్రాలు ఏమీ లేకుండా ఏదో ఒక డబ్బిస్తాడు కదా అని శిల్పం చెప్పేస్తే ఇక్కడ ఏమని చెప్పాడు? అలా చెప్పిస్తే కుష్ఠరోగం, అవాప్రోతి కుష్ఠరోగం వస్తున్నాడు, పుణ్యానికి పోతే పాపం వచ్చింది, అట్లా అనిపోయిన గొడవ. అంచేత తెలిసి చెయ్యాలి, తెలియక చెయ్యరా. ఇందుకే అనుక్షణం బాగో ఈ శాస్త్రమో శాస్త్రమో అని నేను అంటున్నాను. శాస్త్రం అంటే దిక్కుమాలాడు వాడు ఎవడో నాకు ఉత్తరం రాసినట్టు గుర్తొస్తాను. మళ్ళీ ఇదో గొడవ. శాస్త్రం అంటారు అది శాస్త్రం ఈ శాస్త్రం అని మళ్ళీ ఎవడన్నా అడుగుతాడని అడగమనండి. నాకేం భయం లేదు. 18 పురాణాల్లో వేదవ్యాసుని విష్ణువుని వేళ్ళిచ్చిన ప్రమాణాలే చూపించితే తప్ప చేయను. తెలియపోతే ఊరుకుంటాను. నాకే నాకు తెలుసున్న చెబుతాను. నాకున్న సుఖం అది. తెలియదు అనుకోండి, అయ్యగారండి ఇది నేను చదవలేదు, నాకు ఎక్కడ తగల్లా, కొబ్బరికాయకి పీచు తీసి నైవేద్యం పెట్టాలన్నారండి కొంతమంది నన్ను అడిగారు. నేను అడిగి 18 పురాణాలలోనూ ఉపనిషత్తులలోనూ ధర్మతాంత్ర శాస్త్రాల్లోనూ ఇది చెప్పలా, ఇంకా ఈ ప్రమాణం నాకు తెలియదు, పురాణాల్లో ఎక్కడ మీకు పీచు తీసిపోయి చెప్పలా కాబట్టి నాకు తెలియదు, పురాణాల్లో చెప్పారా నన్ను అడగండి, తంత్రశాస్త్రాల్లో చెప్పారా నన్ను అడగండి, ఉపనిషత్తుల్లో చెప్పారా నన్ను అడగండి, వాటిల్లో చెప్పలా, ఇంకే శాస్త్రం మరి అన్నా వీడు రాసుకున్న వేరే స్పెషల్ శాస్త్రం ఉందేమో అందులో ఉంటే ఉండొచ్చు. కొబ్బరికాయకి పీచు తీయమని చెప్పలా, కానీ శుభ్రం కోసం పెట్టమన్నారు, కొబ్బరికాయ కొట్టేలా పెట్టవచ్చు. ఇవి నియమాలు కాబట్టి ఎందుకు చెబుతున్నాను, మనము అనుక్షణము జాగ్రత్తగా ఉండాలి, అలా ఉంటే ఆరోగ్యం ఆయుర్దాయం అన్నీ పొందుతాను, ధర్మార్థ కామ వక్షాలు. ఈ శాస్త్రాలకు వ్యతిరేకంగా నడుచుకుని ఎవడయ్యా నా ఇష్టం సూర్యుడికి లేక కడతానంటే మరి నేను చెప్పలా, నాకేం సంబంధంలా, ఇదిగో ఇక్కడే ఉంది పుస్తకం. అంచేత ఈ పుస్తకాన్ని ఈ వేదవ్యాసుని మీరు ప్రమాణంగా అంగీకరిస్తే అంగీకరించండి, వ్యాసుడు లేడు భాసుడు లేడు అంటే నేనేం చేయలేను, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. తతస్స భగవాన్ గత్వ భూలోకమరాధిపః కామయామాస కామార్థో ముఖమేవ దివాకరః. ఆ తర్వాత అమరాధిపతి భగవంతుడు సూర్యుడు ఈ 1000 కిరణాలకి తగ్గాక కోటి కిరణాలు పోయాక కాస్త వేడి తగ్గాక అందమైన రూపం ధరించి అప్పుడు బయలుదేరి మహా తేజస్సుతో తన భార్యామణిని సంధ్యాదేవిని వెతుక్కుంటూ వెళ్ళాడు. భార్యను వెతుక్కుంటూ వెళ్ళాలి, ఎంతవాడికైనా భార్యాదేవి నెత్తిమీద దేవత కదా, ఓసారి తాళి కట్టాక ఆవిడ ఎవరైనా సరే భార్యను గౌరవించి తీరాలి, నెత్తిమీద పెట్టుకుని పూజించాలట, అప్పుడప్పుడు భార్యామణి ఎలా ఉన్నామని అడగాలట, అలా అడగకపోతే భర్తది కూడా నరకానికి పోతాడన్నారు, లేనిపోను కూడా తన భర్తను అలా అడగని భార్య నరకానికి పోతుందట. ఇవి కూడా ఇందులోనే ఇప్పుడు చెప్పారు. సూర్యుడు ఎందుకు ఇంత వెతుక్కుంటూ వదిలిన భార్యను కూడా వెతుక్కెళ్ళాడు, ఆ ధర్మం అది, భార్యామణి భర్తని భర్త భార్యని హలో హౌడు యూడు భర్త అని ఆవిడ అడగాలి, హాయ్ డార్లింగ్ అని ఈయన అడగాలి, ఇవన్నీ కూడా తప్పవు మరి దేశకాలమాన పరిస్థితులు. అంచేత ఈయన తన భార్యామణి దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆవిడేమో ఆడగుర్రం రూపంలో ఎక్కడుందని చెప్పాము, ఉత్తర కురు భూముల్లో ఉంది, కురుక్షేత్రం దగ్గర సమంత మంచికం దగ్గర చిన్న కొండ గుహ దగ్గర ఉంది. గుర్రం రూపంలో ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈయన సూర్యుడి రూపంలో పెడితే ఆవిడ గుర్తుపట్టకపోవచ్చు ఏ రూపంలో ఉన్నవాడని, ఆ రూపంతోటే పరీక్షించాలి. గేదెలు కూడా పూర్వజన్మలే మానవులే అయి ఉండొచ్చు, అంత మాత్రం చేత ఓ గేదె నువ్వు పూర్వజన్మలో మానవురాలివట అని పురాణం చెబితే దానికి అర్థం వద్దు, దాని భాషలోనే కిచకిచ కిచ అంటేనే అర్థం అవుతుంది, ఎవరికి ఏ భాష అవసరమో ఆ భాషలోనే చెప్పాలి. అందుకని తన భార్యామణి గుర్రం రూపంలో ఉండడం వల్ల స్వాములారు కూడా శ్రీ సూర్యభగవానుడు కూడా అశ్వరూపేణ మహత తేజసాచ సమావృత సన్యాసమనసాక్షోభమగమద్భయ పీడిత గుర్రం రూపం ధరించింది. అందుకని గుర్రం రూపం ధరించి ఈయన దగ్గరికి వెళ్ళాడు. దివాకరుడు కామార్తుడే గుర్రం దగ్గరికి వెళ్ళి మూతి నాకేసరికి చెవడో పరపురుషుడు అనుకుని పక్కే తప్పుకుందిట. అప్పుడు ఆవిడ యొక్క ముక్కుల్లోంచి ఈయన స్పర్శ వల్ల ఇద్దరు పిల్లలు బయటకు వచ్చారు. ఆడదానిగా ఉన్న గుర్రం ముక్కులోంచి బయటకు వచ్చినటువంటి ఆ బిడ్డలే అశ్విని దేవతలు. సూర్యుడి యొక్క స్పర్శ వల్లే ఆవిడికి వెంటనే సజ్జోగర్భం వల్ల పిల్లలు పుట్టారు. అశ్విని రూపంలో, అశ్విని అంటే ఆడగుర్రం కదా, అప్పుడుండగా సూర్యుడి వల్ల ఆవిడికి పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళు ఏమన్నారు, అశ్విని దేవతలు అన్నారు. ముక్కులోంచి బయటకు వచ్చారు కాబట్టి నాసత్యులు, నాసిక అంటే ముక్కు, అందులోంచి బయటకు వచ్చారు కాబట్టి నాసత్యులు అన్నారు. తర్వాత కవలలు వాళ్ళు, అంచేత యమళలు అన్నారు. తర్వాత పెదవుల పైనుంచి పుట్టేటప్పుడు ముక్కులోంచి పెదవుల మీద పడి పెదవుల మీద కిందకు వచ్చారట, అంచేత దస్సరము అంటే పెదవ, పెదవుల మించి కింద పట్టారు కాబట్టి దస్సురులు అని కూడా అన్నారు. మహాసుందరులు అట వాళ్ళు, ఎంత అందంగా ఉన్నారు. ఆ పుట్టినటువంటి వాళ్ళు గుర్రపు యొక్క సంజ్ఞ వల్ల పుట్టడం వల్ల, కురుక్షేత్రంలో పడడం వల్ల వాడికి వైద్యం పుట్టుకుతూ వచ్చేసింది వాళ్ళకి, మహావైద్య శాస్త్రం. వాళ్ళు గనక మనకి తగిలారా, ఈ ముక్కులో రొంపలుండవు మనకి, అసలు దగ్గులు జలుబులు అన్నీ పోయి మంచి స్ట్రాంగ్గా బలంగా ఎప్పుడైనా తిరుగుతాం, ఇండైజెషన్లు ఉండవు మనకి, అన్ని ఆరోగ్యాలు వస్తాయి. ఏమండి కృష్ణకుమార్ గారు వాళ్ళని రమ్మని ఒకసారి ప్రార్థిద్దామండి బాబు, అశ్విని దేవతలు వచ్చారంటే ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అంత ఆరోగ్యంగా. అటువంటి అశ్విని దేవతలు పుట్టారు. పుట్టిన తర్వాత ఎవడ్రా వీడు నన్ను పట్టుకున్నాడు, తద్వారా నాకు సంతానం కూడా ఇచ్చాడని కొంచెం కోపంతో ఎర్రగా చూసిందిట. చూడగానే ఆ లోపలున్న సూర్యబింబం కనపడింది, వెంటనే భర్త కాళ్ళ మీద పడిపోయింది ఆవిడ. పడిపోయి మహాత్మా నీవా తండ్రి, జ్ఞాత్వా చిరార్చితం దేవం సంతోషమగమత్పర. చాలా కాలానికి మొగుడు చూసిన ఆనందం, ఇదివరకు ఉన్న వేడి లేదుగా, కొంచెం చల్లబడి వచ్చాడు. అందుకని చల్లబడి మంచివాడు అయిన భర్తను చూచి ఆనందించి కాళ్ళ మీద పడింది. సంధ్యాదేవి సూర్యుడిని ప్రేమించగానే విమానం ఎక్కించుకుని భార్యమణి ఇక ఈ గుర్రం రూపం మనకేమిటి చిచ్చిచ్చిచ్చి వెర్రి మొర్రి గుర్రం రూపాల్లో తిరగడం అని ఆవిడ కూడా యథాప్రకారంగా పూర్వరూపంలోకి తీసుకొచ్చి తాను సూర్య రూపం ధరించి దివ్య విమానం మీద పైకి వెళ్ళిపోయాడు. ఈపై సూర్యభగవానుడికి ఈ మహానుభావుడు ఛాయాదేవి వల్ల పుట్టినటువంటి సావర్ణి అనేవాడు ఉన్నాడు కదా, తనని ఎక్కువ ప్రేమగా చూసి తల్లి ఛాయాదేవి తన వైవస్వతమునుని సోదరుల్ని సరిగ్గా చూడలేదు, దీనివల్ల ఇంత గందరగోళం జరిగింది కదా, అందుకని సావర్ణి మనువుకి సిగ్గేసి చిచ్చి నేను పుట్టడం వల్లే కదా మా అమ్మకి నా మీద ప్రేమ కలిగి మా పెద్దమ్మ పిల్లల్ని సరిగ్గా చూడలేదు, దీనికి ప్రాయశ్చిత్తం చెయ్యాలని మేరుపర్వతానికి వెళ్ళి తపస్సు చేశాడు. ఇప్పటికి కూడా మేరుపర్వతం మీద ఆ సూర్య సావర్ణి తపస్సు చేస్తున్నాడు. కలియుగాంతం అయిపోయి మళ్ళీ యుగం వచ్చేటప్పుడు ఈయన గారు మనకి సావర్ణి మనువు అవుతాడనమాట. సావర్ణిర్మనుర్భవిత ఓం క్లీం అని చండీ సప్తశతిలో మంత్రం. సావర్ణిర్మనుర్భవితాహ, సావర్ణి అనేవాడు భవిష్యత్ కాలంలో మనువు అవుతాడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నాడు, అమ్మవారి భక్తుడు తెలుసుగా మీకు ఆ విషయం, మీకు దేవీ భాగవతంలో చెప్పాను, అలాగే మార్కండేయ పురాణంలో కూడా వచ్చింది. ఏమని, సావర్ణి మనువు సురధుడనే రాజుగా ఉన్నప్పుడు ఒక అడవిలోకి పారిపోవడం, అక్కడేమో ఋషీశ్వరుడి వల్ల మంత్రం పొందడం, సమాధి మేధ అని అనేటటువంటి వాడి వల్ల యజ్ఞం చేయడం, ఆ యజ్ఞంలో అమ్మవారు ప్రత్యక్షం అవడం, రాబోయే కాలంలో సూర్యుడికి కొడుకు అయిపోతావు, ఆ తరువాయి యుగంలో నువ్వు మనువు అవుతావని చెప్పిందని చెప్పాం. ఆ కథ కూడా క్లుప్తంగా మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ. ఆయన ఇప్పుడు మేరుపర్వతం మీద తపస్సు చేస్తున్నాడు. ఇంక ఇప్పుడు శనైశ్చరుడు, ఆయనకు కూడా యముడు ఎప్పుడైతే శివుణ్ణి మెప్పించి గొప్ప మహాత్ముడు అయిపోయాడో నేను కూడా తపస్సు చేసి గొప్ప గ్రహం అవ్వాలి అనుకున్నాడు ఆయన. వెంటనే శని కూడా మహాద్భుతమైన తపస్సు చేశాడు మేరుపర్వతం మీదకి వెళ్ళి. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడట. ఆ తపస్సుకి శివుడు మెచ్చుకున్నాడు. ఏమి నాయన అన్నట్ట, స్వామి నాకు కూడా నీ అనుగ్రహం కావాలి, మా సోదరుడు యముడు త్రిలోకాధిపతి అయ్యాడు, గొప్ప మహాత్ముడు అయ్యాడు, మీరు 3 కర్మలు అప్పగించారు, మనువు గారు గొప్పవాడయ్యాడు, నేను మీ అనుగ్రహం కోరి తపస్సు చేయడానికి ఇక్కడికి వచ్చానన్నట్ట, అయితే నా పేరు మీదుగా నీ పేరు మీదుగా ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించు, అప్పుడు నీకు పదవిస్తానన్నట్ట. వెంటనే మన శనిగారు భూలోకానికి వచ్చారు, తూర్పుగోదావరి జిల్లాకు వచ్చాడు ఆయన, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి వచ్చాడు. అక్కడ ఉన్నాడు మందపల్లి అని ఒక ఊరు, మహానుభావుడు అక్కడికి వచ్చాట. శని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు, అందుకే అక్కడ ఈశ్వరుడికి శనీశ్వరుడు. తర్వాత మంద అంటే మెల్లగా వెళ్ళేవాడు అని పేరు శనిగారికి, మందహ అని పేరు కదా ఆయనకి, మందుని చేత ప్రతిష్ఠింపబడ్డాడు కాబట్టి మందేశ్వరుడు అని కూడా పేరు. మందపల్లిలో ఉన్న శివుడు శనైశ్చర ప్రతిష్ఠ అనమాట. అక్కడ శనివారం నాడే ప్రతిష్ఠించి శనిగారు ఒకటా రెండా భూలోకంలో ఉండే నువ్వులన్నీ కొనేశాడు, కొత్తగా కొనేసి ఆ నువ్వుల నూనెతోటి ఈశ్వరుడికి అభిషేకం చేసి పారేశాడు. అందుకే ఇప్పటికి కూడా శనిప్రీతికి శనిదోషం పోవడానికి ఆ శని చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఈశ్వరుడికి అద్భుతంగా నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. ఆ నువ్వుల నూనె ఇంటికి తెచ్చుకుంటే మళ్ళీ శనిగారు మీ వెంటే వడొస్తాడు, అది తెచ్చుకోకూడదు ప్రసాదంగా. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొబ్బరికాయ అక్కడే వదిలేయాలి, అక్కడి నుంచి వచ్చేటప్పుడు వెనక్కి చూడకుండా వచ్చేయమన్నారు అసలు ఆ పరమేశ్వరుడికి అలా అభిషేకం చేయాలి. అదేంటో కొంతకాలం శనికి పూజలు చేయగా 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 చేసేవాడు కూడా అచ్చం అలాగే తయారైపోతారు, నల్లగా తయారైపోతారు, శరీరంలో కాంతి కడపోతు పాపం. అక్కడ ఆ మందేశ్వరుడిని పిలువబడేటటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క కుమారుడు శనిగారు ప్రతిష్ఠించిన ఆ లింగం కలియుగంలో పరమ పవిత్రమైనది, మందపల్లికి వెడితే చాలు ఇంక వాడి జీవితంలో వాడి కష్టం ఉండదని సామెత కూడా తెచ్చిపెట్టాడు శనిగారు. ఇప్పుడు శనిగారు లింగ ప్రతిష్ఠ చేయగానే పరమేశ్వరుడు వచ్చాడు, నాయన బలమైన వాడివి, చల్లని వాడివి, మెల్లని వాడివి, లోకంలో సమస్త దోషాలు తొలగించి పదవులు కూడా ఇవ్వగలిగే శక్తి నీకు ఇస్తున్నాను, నిన్ను నవగ్రహాలలో బలగ్రహంగా పెట్టేస్తున్నాను అని అద్భుతమైన గ్రహరాజు అని చేసేసాడు. ఆయన కూడా గ్రహాన్ని చేసేసాడు. ఇప్పుడు శనిగారు ఆ సూర్యగ్రహాదులకు దగ్గరలోనే గ్రహస్థితిని పొంది ఉన్నాడు. ఆయన అనుగ్రహం పొందితే ఆగ్రహం పోతుంది. నిగ్రహించడాయన శనిగ్రహం యొక్క ఉపయోగం చాలా గొప్పది. అంత ఇంత కదా, అందరూ శని అంటే భయపడిపోతారు. ఆయన ఏం భయపడక్కర్లా, ఎంతో పాపం ఉంటే తప్ప అన్ని వేళలో పట్టుకోడు. పట్టుకుంటే ఎంత కష్టమో, విడిచిపెట్టినా అనుగ్రహించినా కూడా అంతే ఉపయోగపడతాడు ఆయన. అసలు ఆయన పొగడాలంటే లేనిపోనుకోడు, ఆయన తిట్టకండి ఎప్పుడు కూడా, దిక్కుమాలాడు శనిగాడు అని ఆయన తిట్టకండి. అలా తిడితే ఒళ్ళు మడుతుంది, ఏ నన్ను ఉపయోగిస్తారా ఇలా అంటాడు ఎప్పుడొకప్పుడు. అంచేత ఆ శనిగారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఆయనకు అనుగ్రహం పొందినటువంటి వారికి ఆయన శంకర కింకరుడు కాబట్టి అనుగ్రహం ఇస్తాడు. ఆయన కూడా గ్రహమయ్యాడు, సమానత్వం పొందాడు. ఇంకా యమునా నది గారు తపస్సు చేసింది. తపస్సు చేస్తే ఆవిడని నదిగా మార్చేట పరమేశ్వరుడు. తపతి అనే ఆవిడ కూడా, ఓహో యమునే తపస్సు చేసింది, నేనెందుకు చేయకూడదని ఆవిడే తపస్సు చేసింది. ఆవిడ నది అయ్యారు. ఈ యమునా తపతి ఇద్దరు కూడా తపస్సు చేసి నదులుగా మారారు. ఆ యమునా నది, తపతి నది, ఈ రెండు కూడా జీవనదులు అవి రెండు. ఇంకా విష్టి అనే కన్య కూడా పుట్టిందని చెప్పాక ఛాయాదేవికి. ఛాయాదేవి సంతానంలో సావర్ణి మనువు, శనిగారు, తపతి, విష్టి, ఆఖరి ఆవిడ విష్టి. ఈవిడ మాత్రం కఠోర తపస్సు చేసింది. ఈవిడ ఘోరంగా ఉండేదట, నల్లని రూపంతో పెద్ద శరీరంతో శూలం పట్టుకు తిరుగుతుందట. ఈవిడని కాలస్వరూప మృత్యుదేవతకు అసిస్టెంట్గా ఇచ్చారు. ఈ విష్టి అనేవాడు బయలుదేరి ఎవడన్నా చంపాలనుకోండి మృత్యుదేవత, ముందు వాడికి తుమ్ము దగ్గు, బాత్రూంలో పడిపోవడాలు, ఇలా ఏవో వాడు కలిగిస్తుందట, ఆ రోగాల రూపంలో పీడిస్తుందట. ఆ తర్వాత మృత్యుదేవత పట్టుకుపోతుందట. మృత్యుదేవతకు అసిస్టెంట్స్ పెట్టుకున్నారన్నమాట. అలా ఘోర రూపురాలు విష్టి ఆవిడ కూడా తిరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానమైన సూర్యవంశంలో ఉండే విశేషాలు. ఇంకా ఈ వైవస్వత మనువు, ఇప్పుడు ఉన్నవాడు సూర్యుడు కొడుకు కదా, సూర్యుడిని వివస్వాన్ అంటారు, ఆయన కొడుకు వైవస్వతుడు. ఆ వైవస్వత మనువు యొక్క వంశ విశేషాలు, బలశాలుడైన కొడుకులు ఈ దివ్య కథలు చెబుతాను అని ఆ మత్స్యం అనగానే ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసేట ఓడలో నుంచే ఎవరో కాబోయే మనువు గారు, ఆ ద్రవిడాధీశుడు, ఏం అద్భుతం పరమాత్మ నువ్వు చెబుతూ ఉంటే కథ పులకించిపోతుంది వారి శరీరం. ప్రమాణం భగవంతుడు కదా, మరి ప్రమాణం ఆయనే చెప్పేశాడు ఇవన్నీ. అందుకని ఆ భగవంతుడికి నమస్కరించాడు. తక్కిన విశేషాలు.
సభాయేచి నమః. పవిత్ర మత్స్యపురాణం అంబికవారి అష్టాదశ పురాణాల్లో దశ తీర్పినటువంటి ఈ పురాణంలో భగవంతుడు సూర్యుడు తన కిరణాలు కొంత తగ్గించుకుని అశ్విని రూపంలో, ఆడుగురం రూపంలో ఉన్నటువంటి తన సతీమణి సంజ్ఞాదేవి దగ్గరికి వెళ్ళడం, వారికే దస్రులు, నాసత్యులు, అశ్విని దేవతలని పేరు కలిగిన కుమారులు పుట్టారు. తరువాత సంజ్ఞాదేవి తన భర్తతో పాటు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. సూర్యుడికి ఛాయాదేవి వల్ల కలిగిన సావర్ణి, సూర్య సావర్ణి మనువయ్యాడు. ఆపై యమున, తపతి అనే ఇద్దరు కన్యకలు కూడా నదులయ్యారు. ఈ విధంగా జగత్తంతా బ్రహ్మానంద భరితం చేస్తూ సూర్యభగవానుడి యొక్క సంతానం ఇటు గ్రహరూపం, నదీ రూపం, కాలరూపం మూడు పుచ్చుకున్నాయట. సాధారణంగా నదులకి స్థావరం, జంగమం, కొండలకు కూడా అంతే, స్థావరం, జంగమం రెండు రూపాలు ఉంటాయి. అంటే ఏమిటి, అచ్చం మనలాగే ఒకనొక దివ్య రూపము ధరిస్తారు. తరువాత మామూలుగా ఉండేటటువంటి నదీ ప్రవాహ రూపం కొండలకు కూడా అంతే. కొండలు చూడండి, హిమాలయ పర్వతం ఉంది, ఓ మహారాజు రూపంతో మనలాగే కుటుంబ సంసారము చేయగలుగుతాడు. అలా కాకుండా మరొక రూపం ఉన్నది, కొండ కింద ఉంటాడు, అది కదలని రూపం, ఇది కదిలే రూపం. అందుకే వాటిని ఏమంటారు, ఇటు స్థావరము, ఇటు జంగమము, రెండు అత్యద్భుతమైనటువంటి రూపాలు కలిగినటువంటి వాడు వాడు. అటువంటి మహానుభావుడు సూర్యభగవానుడు స్థావర జంగమాత్మకమైన యమునా తపతుల్ని లోకానికి ఇచ్చాడు. ఇంక ఇప్పుడు అసలు విశేషం ఏంటంటే వైవస్వత మహామును ఆయన సూర్యుడి యొక్క పెద్ద కొడుకు అని చెప్పుకున్నాం కదా, ఆ సూర్యుడి యొక్క ప్రథమ పుత్రుడు వైవస్వతుడు 10 మంది కుమారుల్ని కన్నాడు, అందులో మొట్టమొదటివాడు ఇల్లుడు అని పిలువబడతాడు. ఆ తర్వాత ఇక్ష్వాకుడు, కుశనాభుడు, అరిష్టుడు, దృష్టుడు, హరిష్యంతుడు, కరూసుడు, శర్యాతి, పృషదస్సుడు, నాభాగుడు, ఇంకో 9 మంది ఉన్నారు ఆ పైన, మొత్తం 10 మంది. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క గొప్ప చరిత్ర, 10 మంది 10 మందే. వారు వారు తమ పేర్ల మీదుగా వంశాలు కూడా స్థాపించారు. అందులో ఇళుడనేవాడు ఇవాళ చంద్రవంశానికి మూలపురుషుడయ్యాడు. రెండోవాడు ఇక్ష్వాకుడు ఇటు సూర్యవంశాన్ని నిలబెట్టాడు. ఇంకా కుశనాభుడు అనేవాడు ఆయనే కౌశాంబి అనే నగరాన్ని కట్టాడు. ఇప్పుడు ఆ కౌశాంబి బీహార్లో ఉంది. తర్వాత వీళ్లలో మళ్ళీ శర్యాతి మహారాజు గారు, ఆయన కూతురే సుకన్య, పతివ్రతగా పెద్ద పేరు తెచ్చుకుని చ్యవన మహర్షిని పెళ్లి చేసుకుంది. తర్వాత నాభాగుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడని చెప్పామే చివరాయన, ఈ నాభాగుడి కొడుకే మన అంబరీషుడు. ఇలా వాళ్ళల్లో అందరూ గొప్పవాళ్ళే, వాళ్ళ వంశాల్లో కూడా అలాంటి వాళ్ళే పుట్టారు. ఇందులో మొట్టమొదటి కొడుకు ఇళుడు ప్రభు అయ్యాడు వైవస్వత మరువు తర్వాత. చాలా ప్రతాపవంతుడు, గొప్ప తపస్సు కూడా చేసుకున్నవాడు ఆయన. ఓసారి ఆయన భూమి మీద అన్నిటికంటే పిచ్చ వేట, వేట అనే ఒక దుర్వ్యసనానికి గురైనటువంటి వాడు, అందులోంచి అంత తేలిగ్గా బయటపడలేడన్నారు. సప్తవ్యసనాలలో వెలది జోదంబుపానంబు వేట మాట ప్రల్లదన్నము, వేశ్యావ్యసనం, జోదం తాగుడు, వేట మాటని కఠినంగా పలకడం, ఈ డబ్బును అర్థదూషణం అనే పేరుతోటి తగలేయటం, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టరు, ఖర్చు పెట్టకూడదో ఖర్చు పెట్టడం, పలికిమాలిన పనికేమో కోట్లు ఖర్చు పెడతారట. చాలా చోట్ల చూస్తారు చూడండి, మీరు పెళ్ళికి 1 కోటి రూపాయలు పెట్టి అవుట్లు పేలుస్తారు. పౌరోహిత్యం చేసి పెళ్లి చేసేవాడికి మాత్రం వాడికి 116లు ఇస్తారు. ఇది అర్ధదోషం అంటారు, మహాపాపాల్లో ఇవన్నీ లక్షణాలు. ఇవన్నీ సప్తవ్యసనాలు అంట. చాలా పాపాలు మనం తెలియకుండా చేస్తాం, పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చే ఈ పుణ్యాలన్నీ, ఈ ఐశ్వర్యాలన్నీ ఇలాంటి పాపాల వల్ల నశించిపోతాయి. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత ఇవ్వాలి, అవి తెలియదు చాలామందికి ఇప్పుడు కూడా. నాకు చాలా చిత్రం ఏంటంటే కొన్ని వెర్రి ఫంక్షన్ల పేరు చెప్పి ఓ దౌర్భాగ్య పాట పాడేవాడికేమో రాను పోను ఏసీ టిక్కెట్లు బుక్ చేసి విమానం టిక్కెట్లు ఇచ్చి 100,000 రూపాయలు తగలేసి, అసలు అందులో ఉపయోగపడేటటువంటి పండితుడికేమో 1,000 2,000 ఇచ్చి పంపేస్తూ ఉంటారు. నిన్న విశాఖపట్నంలో జరిగింది అదే, అందుకే కే విశ్వనాథ్ గారికి అంత ఆనందం కలిగింది. యాక్చువల్గా మా కార్యక్రమం జరుగుతూ ఉండగా మధ్యలో ఆపేసి ఆయనకి సన్మానం చేసి పంపించేసి ఆయన చేత మాకు సెలవు కప్పించేసేద్దాం అనుకున్నారు వాళ్ళు, ఆయన పెద్దవాడు వెళ్ళిపోతాడని. ఆయన వచ్చి కూర్చుని ఆ కార్యక్రమం వాళ్ళు ఎంతసేపు చేస్తే అంతసేపు చేసేదాకా నేను కదలనన్నాడు ఆయన. సరే 8 గంటల దాకా మేము జంటగా అవధానం చేసాం, నేను కాకినాడ నుంచి వచ్చిన ఇంకొక ఆయన కలిపి, బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది. ఆఖరణ అవధానాలు మీరు చూశారుగా, నా సహస్రావధానం కూడా చూశారుగా, పృచ్ఛకులు ప్రశ్నించే వాళ్ళు ఉంటారుగా, ఆ ప్రశ్నించే వాళ్ళందరూ అడిగడం అయిపోయాక విశ్వనాథ్ గారిని, కే విశ్వనాథ్ గారిని మీరు ప్రశ్న అడగండి అని నిర్వాహకులు మైక్ ఇచ్చారు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా, మనకి ప్రత్యక్షంగా ఒక తాతారావు గారు మాత్రమే వచ్చారు అక్కడికి, ఇద్దరు మహాపండితులు సకల వ్యాకరణ ఛందస్సులలో ఆరితేరిన పండితులు ముందు నాలాంటి ఒక వెధవ ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది, దాన్ని వర్ణించి చెప్పండి అని. కే విశ్వనాథ్, నేను ఒక వెధవని వింటున్నాడు ఆయన మా ఎదురుగుండా, అదే ఆయన సభంతా స్టన్ అయిపోయింది. అదేమో ఏసీ ఆడిటోరియం, వేలాది మంది జనం, విలేకరులు, ఈటీవీ ఆటీవీ రకరకాల కవరేజ్లు, ఆ పరిస్థితుల్లో అయినా ఈ పండితుల ముందు నేను ఒక వెధవని, నేను అడగడం ఎలా ఉంటుందో ఆలోచించి చెప్పండి పద్యం అన్నాడు. అప్పుడు నేను చెప్పిన పద్యం ఆయన వెధవ అంటాం అంటే ఏంటంటే, వాళ్ళ నాన్నగారు, ఆయన గొప్ప డైరెక్టరే కదా, ఇంత ఉండేవాడు మా అబ్బాయి క్రమంగా ఇంతవాడయ్యాడు నా కళ్ళ ముందు, ఇంత జగత్ విఖ్యాతి పొందాడు, ఎన్నో సినిమాలు తీసి ప్రపంచంలో ఇంత గొప్పవాడు లేడు, కళా తపస్సు అని పేరు పొందాడు, అటువంటి పుణ్యాత్ముడయ్యాడు. చిన్నప్పుడు పిల్లల్ని చదువుకోరాదా అని ముద్దుగా అంటాం కదా, అలాగే పెద్దాడయ్యాక కూడా ముద్దెక్కువైపోయి వెధవా ఎంతవాడి అయ్యావురా అని వాళ్ళ నాన్నగారు అంటున్నారనే ఉద్దేశంతో ఆయన అడిగారని పద్యం చెప్పారు. ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు వెంటనే స్పందనకి. అక్కడ వెధవా అనడం అంటే ఆ వర్ణనలో వాళ్ళ నాన్నగారు ఇంత గొప్పవాడైనటువంటి తన కొడుకును చూచి వెధవా నా కళ్ళ ముందు ఎంతవాడి అయ్యావురా అని ఆయనని ప్రశంసిస్తున్నట్టుగా పద్యం చెప్పారు. అంతటి వ్యక్తి ఆయన మాకంటే దాదాపు సగం వయసు రెట్టింపు వయసు ఉన్నవాడు కదా, అయినా సరే పాదాలకు నమస్కారం చేశాడు ఆ వేదిక మీద. సహస్రావధానం పెట్టించమని విశాఖలో దానికి తాను స్వయంగా వస్తానని అంత వినయం చాటి దాదాపు ఆయన ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ మాట్లాడిన దాంట్లో ఇంక వేరేం మాట్లాడాల, కేవలం మా సాహిత్యం గురించి, ఆంధ్ర చరిత్రలో ఇటువంటిది లేదు అని. మీరు ఏలూరు వాసులు గుర్తించి ఎప్పుడో చేశారు, నేను అదే అన్నాను, మా వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు, స్టేజీ మీద చెప్పాను, ఏలూరు వాళ్ళు సామాన్యులు కాదు, మీ శంకరాభరణం సినిమా గుర్తుపెట్టుకుని నాకు గండపిండేరం వేశారు, గండపిండేరం వేసేటప్పుడు కుడికాలికి వెయ్యాలా ఎడంకాలికి వెయ్యాలా అని మేమాస తెచ్చింది మాకు కూడా పండితుల మధ్యలో. శంకరాభరణంలో ఎడంకాలికి వేశాడు ఆయన, ఎడంకాలికి వేయడం వల్ల నాకు కూడా అలాగే వేయాలేమో అని అనుమానం వచ్చింది. కాదు ఆయన ఎందుకు వేశారో చెప్పి నేనే డిస్కస్ చేసి, ఏమనంటే ఎడంకాలికి వేసిన కారణం చేతే శంకర శాస్త్రి గారు అట్టే కాలం ఉండలేకపోయాడు, అంచేతగా అది దృష్టిలో పెట్టిన వెర్రేళ్ళల్లారా మీరు కుడికాలికి వేయండి అని ఆయన మరి సందేశం ఇచ్చాడు అని చెప్పి కుడికాలికి వేయించారు అప్పుడు నాకు వేసినప్పుడు. కాబట్టి ఆయన ఏం చేసినా ఒక మహాకావ్యం, అయినా జ్ఞానులు గొప్ప జ్ఞాని కాబట్టి ఆయన అంత వినయంగా ఉండగలిగాడు. మనం ఏంటి అంత జ్ఞానస్థితికి వెళ్ళని వాడే అక్కడి నుంచి హాయం చెయ్యి ఊపి కాలెత్తి అది పెట్టి దేనికి ఎంత విలువ ఇవ్వాలో తెలియదు, ఆయన చూసి మనం నేర్చుకోవాలి. చాలా గొప్ప మాట అన్నాడు ఆయన ఆ సభలో. ఎక్కడెక్కడి ఎటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళని లేకుండా అందరూ కూడా ఒకే ఒక ముక్త కంఠంతో ప్రశంసించారు. పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఆయన్ని, ఏమన్నా తెలుసా, ఆయన సినిమాకి డైరెక్టర్ కాదు సినిమాకే ఓ డైరెక్షన్ చూపించాడు అని.